Welcome to another faith-building message from Samuel Pada, pastor of the King's Temple in Hyderabad, India. Thank you so much for tuning in today. We hope this message inspires and encourages you.
Iroju kodisepu vakyanni dhyaninchukundam. Aneka mandi aneka rakala badalato vedanato samasyalato తికమకలవుతూ ఉన్నారు. సాతాను మనుషుల్ని ధ్వంసము చేయాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నాడు. అందుకే యోహాను సువార్త 10వ అధ్యాయంలో దేవుడు 10వ వచనంలో ఏమన్నాడు? దొంగ ఏం చేయడానికి వచ్చాడండి? దోచుకోవడానికి, హత్య చేయడానికి, నాశనము చేయడానికి వచ్చాడు. వాడి ఉద్దేశం ఒకటే మన పట్ల, మనల్ని హత్య చేయాలి, నాశనము చేయాలి, మనల్ని దొంగిచించుకోవాలి. మన దేవుడు మనల్ని సృష్టించినప్పుడు ఒక ఉద్దేశంతో సృష్టించాడు, ఒక దిశతో, ఒక ఉద్దేశం ఉంచి అది పరిపూర్ణం అవడానికి, అది నెరవేర్చడానికి మనల్ని దేవుడు ఇక్కడ సృష్టించాడు. దేవుని క్రియ, దేవుని కొరకు మనం జీవించకుండా మన జీవితాన్ని నాశనము చేయాలని, దేవుడు ఉద్దేశించినటువంటి గమ్యాన్ని మనం చేరకుండా ఉండాలని, మన జీవితాన్ని నాశనము చేయాలనే ఉద్దేశమే సాతాను యొక్క ప్రణాళిక, ఉద్దేశము, క్రియ. కానీ ఏసేమని, నేనైతే ఎందుకు వచ్చాను? మీకు జీవమును, సమృద్ధి జీవం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. సమృద్ధి జీవం అంటే దేవుని జీవం మనకిచ్చి, దేవుడు మనకి నిర్మించిన గమ్యాన్ని చేరడానికి కావలసిన బలము, శక్తి ఇవ్వడానికి యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే మన శక్తి, మన జ్ఞానము, మన ఉద్దేశంతో మనం చేరలేము. ఎందుకంటే సాతానుతో పోరాటము ఆత్మీయ పోరాటం, శారీరక పోరాటం కాదు, మానసిక పోరాటం కాదు, ఆత్మీయ పోరాటం. కాబట్టి మీ చదువు పనికిరాదు, మీ జ్ఞానము పనికిరాదు, మీ బలము, మీ లౌకికమైనటువంటి శరీర సంబంధమైన బలము కూడా పనికిరాదు. కాబట్టి ఎంత చదువుకున్నా, ఎంత బలము కలిగిన వాడివైనా ఈ లోకంలో సాతాన్ని జయించడానికి అది సరిపోదు. ఎందుకంటే ఇది ఆత్మీయమైన యుద్ధం. ఈ యుద్ధంలో మనము జయించి దేవుడు మన కొరకు నిర్మించినటువంటి, స్థాపించినటువంటి గమ్యాన్ని చేరుతూ సంతోషముతో, సమాధానముతో మరి విజయవంతంగా మనం ముందుకు సాగాలంటే యేసయ్య సహాయం లేకుండా మనము చేరలేము. నమ్మిన వారు హల్లెలూయా. నేను ఒకసారి మరి యేసయ్య ఇది ప్రకటిస్తూ, నేను మీకు జీవమును, సమృద్ధి జీవం ఇవ్వడానికి వచ్చానన్నాడు. ఆ యేసయ్యని మనం తృణీకరిస్తూ ఉంటాం. దేవుడు మన ఆయన కృప ద్వారా ఉచితముగా ఇస్తాను అన్నది కూడా తీసుకోవడానికి వెనకాడుతూ ఉంటారు జనం. వినండి, దేవుడు మనల్ని భారము మోయడానికి రాలేదు, మోపడానికి రాలేదు, భారమును తీసివేయడానికి వచ్చాడు. దేవుడు మనకి అనారోగ్యం ఇవ్వడానికి ఉద్దేశించలేదు, దేవుడు మనల్ని బంధకంలో ఉంచాలని ఉద్దేశించలేదు. వీటి నుంచి విడిపించాలనేదే దేవుని ఉద్దేశం. ఎందుకంటే వాటి నుంచి విడిపించబడ్డ తర్వాతే మనం ఆ గమ్యాన్ని చేరగలం ఆయన కృపను బట్టి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఆమెన్. ఒక మాట అన్నాడు లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి, 16 నుంచి చదువుదాం.
తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను.
తరువాత ఆయన పెరిగిన నజరేత్ అనే స్థలానికి వచ్చాడు.
తన వాడుకు చెప్పున,
తన వాడుకు చెప్పున
విశ్రాంతి దినమందు,
విశ్రాంతి దినమందు
సమాజ మందిరంలోనికి వెళ్ళి.
హల్లెలూయా. చూడండి, నజరేత్లో పెరిగాడు. ఆయన వాడుక చొప్పున అంటే అలవాటు, అంటే క్రమశిక్షణ. ఆయన ఏ క్రమములో పెంచబడ్డాడో తెలుసా? ప్రతి విశ్రాంతి దినం ఎక్కడ ఉండాలంట? చెప్పండి ఎక్కడ ఉండాలండి మీరు? దేవుని ఆలయం, సమాజ మందిరంలో ఉండాలంటే దేవుని ఆలయంలో ఉండాలి. యేసయ్య దేవుని కుమారుడు, ఆయన ఆలయానికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కానీ అది సరి అయిన విధానము. ఆ విధంగా మనం పెరిగినప్పుడే దేవునికి అనుసంధానమై దేవునిలో ఎదుగుతూ జయకరమైన జీవితం జీవిస్తూ మన గమ్యాన్ని మనం చేరగలం. అదొక మెట్టు, అదొకటే సరిపోదు, కానీ అది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. వినండి, విశ్రాంతి దినం అనగానే నిద్రపోవడానికి కాదు, విశ్రాంతి దినం అనగానే మామూలుగా 6 గంటలు లేస్తే ఆ రోజు 10 గంటలకు లెగడానికి కాదు. ఆమేన్ చెప్పండి. విశ్రాంతి దినం అంటే ఆ దినము దేవుని కొరకు కేటాయించబడి మన ఆత్మకి సంబంధించిన విషయాల్లో మనము ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ పురుషుడిని బలపరచుకోవడానికి దేవునితో అనుసంధానమై ఇంకా గొప్పగా మన యొక్క రిలేషన్షిప్లో సంబంధంలో ఎదగడానికి దేవుడిచ్చిన సమయం కాబట్టి ఏది వచ్చినా ప్రాముఖ్యముగా మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. కొద్దిమంది ఎలా ఉంటారంటే వీలవుతే సంఘానికి వస్తారు, అన్నీ సమకూడి అనుకూలంగా ఉంటే 2 చినుకులు వాన పడగానే ఆగిపోతారు. ఆమె చెప్పండి. తడిచిపోతాం కదా పాస్టర్ గారు, మరి తడిచిపోతే ఉద్యోగానికి వెళ్ళవా? ఎందుకు నీ తిండి కొరకు నువ్వు భయపడుతున్నావు, అందుకు నువ్వు ఉద్యోగానికి వెళ్తావు. ఆత్మీయ విషయం అంత ప్రాముఖ్యం అనుకో. నీకేం తెలియదు, అక్షయమైంది. ఇంకోటండి, క్షయమైనది. అక్షయమైనటువంటి ఆత్మ క్షయమైనటువంటి శరీరం కంటే ప్రాముఖ్యం అని నువ్వు మర్చిపోయావు. ఈ అక్షయమైనటువంటి ఆహారము నువ్వు తినకపోతే నీ క్షయమైనటువంటి నీ శరీరము మరణిస్తుంది. అర్థమైన వారు ఒకసారి ఆమెన్ అనండి. కాబట్టి ఎటువంటి పరిస్థితి వచ్చినా ఆ రోజు దేవుని కొరకు కేటాయించబడ్డది కాబట్టి దేవుని ఆలయంకి వెళ్ళకుండా ఉండకూడదు. కాదు పాస్టర్ గారు, 15 సంవత్సరాల తర్వాత మా సిస్టర్ అమెరికా నుంచి వచ్చింది, వెళ్ళిపోద్దా? ఆగమనండి. నువ్వు సంఘానికి వచ్చినది ఏడుస్తుందా? ఆగమనండి. ఆమె లేకపోతే ఆమెను తీసుకొని రండి. లేదండి, వివాహానికి వెళ్ళాలి. ఎప్పుడు వివాహం చేసుకోరు కదా. అవును, కానీ ఎప్పుడు దేవుడు వస్తాడా? ఆ రోజే దేవుని మాట నీ కొరకు విడుదల చేయబడుతుందేమో, ఆ రోజే ఆ ప్రసంగంలో నీకు దేవుడు ఒక ప్రత్యేకమైన మాట విడుదల చేస్తాడు. నీకు తెలుసా, దేవునితో ఆ అనుబంధం కొరకు మన హృదయము తపనలో ఉండాలి, కాంక్షతో రావాలి. సంఘానికి వచ్చినప్పుడు ఏదో ప్రసంగం విందామని కాదు, దేవుని మాట వినాలి, దేవుని స్వరము వినాలి, దేవుని విడుదల నేను పొందాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి, ఆ యొక్క అనాయింటింగ్, ఆ యొక్క అభిషేకాన్ని నేను పొందాలి అనే ఆశతో ఆతృతతో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా దీవించబడే వెళ్తాడు ఇక్కడి నుంచి. కానీ ఆశ, కాంక్ష, తపన లేకపోతే ఇవన్నీ నువ్వు అనుభవించలేవు. యేసయ్య వచ్చాడు, ఎందుకు? అలవాటు చొప్పున వచ్చాడు. అన్నీ ఆగొచ్చు, దేవునితో కలవడం అనేది ఆగకూడదు. అంటే పాస్టర్ గారు, నేను గుడికి రాకపోతే దేవుడు నన్ను మర్చిపోతాడా? నేను నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకోలేనా? చేసుకోవచ్చు. ప్రార్థన ఇంట్లో చేస్తే దేవుడు వినడా? వింటాడు. కానీ నువ్వేం మర్చిపోతున్నావు అంటే, ఇలాగ మనం కూడుకొని సమాజముగా కూడుకొని దేవుని ఆరాధించినప్పుడు ఈ యొక్క అభిషేకం యొక్క డైమెన్షన్ అంటారు ఇంగ్లీష్లో,
కోణం,
అది కోణము చాలా వ్యత్యాసంలో ఉంటుంది నీ స్వంత ప్రార్థనకి, ఇలా కూడుకొని ఉన్నటువంటి ప్రార్థనకి. అందుకే దేవుడు ఏమన్నాడు, ఆయనే విడిపించాడు ఇశ్రాయేల్ జనాంగాన్ని, కానీ మీ మధ్యలో నేను నివాసం చేయాలనుకున్నాను, కాబట్టి నా కొరకు ఒక మందిరము నిర్మించు అన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇష్టం వచ్చిన దగ్గర వచ్చి కలవను నేను, నాకు ఒక ప్రత్యేకమైన స్థలం కావాలి మీతో కలవాలన్నప్పుడు దాన్ని ఈ విధంగా కట్టండి అన్నాడు. ఆమెన్ చెప్పండి. ఎంత స్పష్టముగా చెప్పాడంటే ఏది ఏ రకంగా కట్టాలో అన్నీ కూడా ఖరీదైనయో వాడమన్నాడు దేవుడు. హల్లెలూయా. చూసారా, ఆలయం అంటే అదేదో దేవుడు ఇక్కడ ప్రతిరోజు ఇక్కడ ఉంటున్నాడు, ఆయన ప్రసన్నత ఉంటుంది, కానీ అప్పుడప్పుడు ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. అది ప్రత్యేకమైనటువంటి స్థలం, అది దేవునితో కలవాలనేది. వినండి జాగ్రత్తగా, ఇక్కడ మీరు మన సహజ లోకంలో మన ప్రైమ్ మినిస్టర్నన్నా, మన సీఎంనన్నా, లేకపోతే ఒక మినిస్టర్ గారిని కలవాలనుకుంటే కలుద్దామండి, కాఫీ డేలో అంటారా, స్టార్ బక్స్లో కలుద్దాం అంటారా అనండి, ఒకసారి చెప్పండి అంటారా, లేకపోతే ప్యారడైజ్లో కలుద్దాం అంటారా? ఎవరు మాట్లాడటం విభ్రాంతి పొంది అడగండి, చెప్పండి, అడుగు అంటామా అలాగా అనం. ఎందుకు, ఆయన్ని కలవాలంటే ఆయన వచ్చే స్థలాలు కొన్ని ఉంటాయి, వాటిని మించి ఎక్కడికి వెళ్ళరు వాళ్ళు, ప్రోటోకాల్ అంటారు దాన్ని. ఆ స్థలంలోనే వారిని కలవగలం. అలాగే దేవుడు ఒకటి ప్రత్యేకమైన ఇట్లా మన సమాజంగా కూడుకున్నప్పుడు ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడు ఏర్పరచినటువంటి ఇది ఒక మంచి స్థలము. ఆమేన్, హల్లెలూయా. నాకు తెలుసు దేవుని సంఘం అంటే దేవుని శరీరం. శరీరం కూడుకోవడానికి ఒక స్థలం కావాలి. అక్కడ ఆయన ప్రసన్నతను మనము ఎంజాయ్ చేయాలి, అనుభవించాలి. అందుకే ప్రతి వారం వరుస తప్పకుండా రావాలంటాను. ఇంకో సవాల్ వేస్తాను చాలామందికి, ఏమంటానంటే మర్చిపోకండి, ఏ సమస్యతో వచ్చినా ఎటువంటి పరిస్థితిలోంచి వచ్చినా 3 నెలలు సమయం ఇవ్వండి నాకు. ఈ 3 నెలలు కూడా వరుస తప్పకుండా రావాలి. వాక్యం వినాలి, విన్నది చేయాలి. అప్పుడు చూడండి దేవుడు మీ జీవితంలో అద్భుతం చేస్తాడో చేయడు. నా జీవితంలో మార్పు రావడానికి దేవుని యొక్క వాక్యము, ఆయన ఆత్మ. మీ జీవితంలో కూడా ఆయన వాక్యము, పరిశుద్ధాత్ముడే చేస్తాడు. ఆమేన్. అయితే వచ్చాడు, వచ్చిన తర్వాత
ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది.
చూసారా ఏం ప్రకటిస్తున్నాను, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది.
బీదలకు సువార్త ప్రకటించడం,
బీదలకు సువార్త ప్రకటించడానికి
ఆయన నన్ను అభిషేకించను.
హల్లెలూయా. నేను అభిషేకించబడ్డాను అంటే దేవుని చేత బలముతో నింపబడ్డాను. ఎందుకు? ప్రకటన చేయడానికి. ఏం ప్రకటన? బీదలను సువార్త ప్రకటించడానికి. సువార్త అంటే మంచి వార్త. బీదలకు మంచి వార్త ఏంటండి? ఆ బీదరకం నుంచి, లేకపోతే బీదత్వము నుంచి, లేకపోతే ఆ లేమి నుంచి బయటికి రావడం అనేదే మంచి వార్త. ఆమేన్. మనము బీదలు అనగానే వెంటనే ఆర్థిక విషయాలు ఆలోచిస్తాం. ఇంగ్లీష్లో వాడబడ్డ మాట పూర్ అంటాం. పూర్ అనేది ఉట్టి ఆర్థిక విషయాలకు సంబంధించిందే కాదు. ఇంగ్లీష్ వచ్చిన వారికి మీకు తెలుసు, అక్కడక్కడ మా అప్పుడప్పుడు మాట్లాడుతూ ఇంగ్లీష్లో ఏమంటాం మనం, హీఈస్ పూర్ ఇన్ హెల్త్ అంటాం. అంటే ఆరోగ్య విషయంలో ఆయన లోటు ఉంది అన్నమాట. కాబట్టి బీదలకు అంటే ఏ నీ జీవితంలో ఏ అంశంలో లోటున్నా ఆ అంశంలో నువ్వు పేదవాడివి. కొద్దిమందికి మంచి ఉద్యోగం ఉండొచ్చు, చాలా ఆదాయం ఉండొచ్చు, ఆర్థికంగా మంచి స్థానం ఉండొచ్చు, కానీ కుటుంబ విషయము చాలా భయంకరమైన పరిస్థితి ఉండొచ్చు. అంటే వారికి పేదరికం ఎక్కడుంది? కుటుంబ విషయాల్లో ఉన్నాయి. అర్థమైంది మీ అందరికీ? అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. వారికి ప్రకటించడానికి వచ్చాడు మంచి వార్త. ఆ రకంగా ఎటువంటి లేమి, ఎటువంటి కొదువ, ఏ మీ జీవితంలో ఏ విషయంలో కూడా ఉండకుండా దాని నుంచి బయటకు వచ్చి దీవించబడే జీవితం జీవించవచ్చును ప్రకటిస్తూ వచ్చాడు యేసయ్య. అందుకేమన్నాడు? బిలవడ్, అబవ్ ఆల్, అన్ని విషయముల కంటే మీరు అన్ని విషయాల్లో వర్ధిల్లాటే నా యొక్క చిత్తము. దేవునికి చిత్తం ఏంటి? ఉట్టి ఆర్థిక విషయం కాదు, అన్ని విషయములు. చెప్పండి ఏంటండి? అది కుటుంబం అయి ఉండొచ్చు, ఉద్యోగం అయి ఉండొచ్చు, వ్యాపారం అయి ఉండొచ్చు, పిల్లల విషయమై ఉండొచ్చు, భార్య విషయమై ఉండొచ్చు, భర్త విషయమై ఉండొచ్చు, అన్ని విషయాల్లో కూడా. హల్లెలూయా. ఇది దేవుని చిత్తం మన పట్ల. అయితే ఇది ప్రకటించు. మరి గుడ్డి వారికి చూపు, కుంటి వారికి కాళ్ళు, ఇటువంటి అద్భుతాలు సూచిస్తూ చూపిస్తూ దేవుని రాజ్యం ప్రకటించడానికి వచ్చాడు యేసయ్య. అయితే గమనించండి, ఎప్పుడైనా సరే దేవుడు ప్రకటన చేసినప్పుడు అనేక సార్లు ఆయన కోరేది మనము ఆయన ప్రకటించిన ప్రకటన మనం నమ్మిన దాని ప్రకారంగా మనం పనిచేసినప్పుడే మన విశ్వాసము నిజము అని నిరూపించబడి ఆ యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించగలం. అర్థమైన వారు ఆమెన్ అనండి. ఉదాహరణ ఇస్తాం. ఒక గుడ్డివాడు వచ్చాడు యేసయ్య దగ్గరికి. ఏమన్నాడు? గుడ్డి వారికి చూపునివ్వడానికి వచ్చాడు యేసయ్య. ఆయన ఏం చేశాడు? ఉమ్ముతో మట్టి తయారు చేసి కళ్ళకు పెట్టాడు. స్వస్థపరచబడ్డాడా? మట్టి పెట్టగానే స్వస్థత నొందాడా? చెప్పండి. లేదు. అప్పుడేమన్నాడు? నువ్వు వెళ్ళి కడుక్కోమన్నాడు, నీటిలో కడుక్కోమన్నాడు. చూడండి, నువ్వు నమ్మినట్టయితే నీ నమ్మకానికి, నీ విశ్వాసానికి రుజువు అవసరం. ప్రకటించడం మన వంతు. యేసయ్య ప్రకటించడానికి వచ్చాడు, నన్ను ఇక్కడ పెట్టాడు ఆయన సువార్తను ప్రకటించడానికి. మీరు ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా ఆ ఇబ్బందిలో మీకు తోడయుండి మీరు విడిపించడానికే యేసయ్య ఉన్నాడు అని చెప్పడానికి. ఎటువంటి అస్వస్థత ఉన్నా దాని నుంచి విడిపించడానికి యేసయ్య శక్తివంతుడు, మరి ఆ శక్తిని మీ కొరకు వాడి మిమ్మల్ని స్వస్థపరచడానికే యేసయ్య ఇక్కడ ఉన్నాడు. ఎటువంటి ఆర్థిక ఇబ్బందిలో ఉన్నా వాటి నుంచి విడిపించడానికే యేసయ్య మనకు తోడై ఉన్నాడని ప్రకటించడానికి దేవుడు నన్ను ఇక్కడ పెట్టాడు. కానీ ప్రకటనతో పాటు దేవుడు మనకు ఒక ఇన్స్ట్రక్షన్ అనేది ఇస్తాడు,
సూచన,
ఉపదేశం ఇస్తాడు. అంటే ఒక కార్యము చేయమంటాడు, అది చేసినప్పుడే నువ్వు అనుభవిస్తావు ఆయన దీవెన. ఆయన వెళ్ళి ఎప్పుడైతే నీటిలో కడుక్కున్నాడో ఏమైంది, చూపు వచ్చింది. చూసారా, దేవుని పాత్ర, యేసయ్య పాత్ర ప్రకటించడం, మన పాత్ర దానికి లోబడడం. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. పేతురు దగ్గరకు వచ్చాడు, అయ్యా నీ ఓడనివ్వమన్నాడు. ఓడను వాడుకున్న తర్వాత ఏమన్నాడు, నీ వలని లోతులో వేయమన్నాడు. ఇప్పుడు ఆయన ప్రకటించేది ఆయన వంతు. సువార్తను ప్రకటించడము ప్రసంగించడము దేవుడు పిలిచిన వారి వంతు. కానీ అద్భుతములు చూడాలి ఆశించినటువంటి వారి యొక్క పాత్ర ఏంటి, ఆ యొక్క ప్రకటనలో ఉన్నటువంటి క్రియను మనము జరిగించాలి. అందుకేమన్నాడు, బీఈ డూయర్స్ ఆఫ్ ద వర్డ్ అండ్ నాట్ జస్ట్ హియరర్స్.
దేవుని వాక్యమును చేయువారుగా ఉండాలి కానీ వినువారుగా మాత్రం ఉండకుండా.
మీరు కానీ చేయువారిగా ఉండకపోతే మిమ్మల్ని మీరు మోసగించుకుంటారు. ఇఫ్ యు ఆర్ ఓన్లీ ఏ హియర్ అండ్ నాట్ ఎ డూయర్ యూ విల్ డిసీవ్ యువర్ సెల్ఫ్ అనేది వాక్యంలో. అందుకే అనేక మంది సంఘాల్లో ఉన్నారు, అంతా తెలుసు కానీ అనుభవం లేదు. స్వస్థత గురించి ప్రకటించమంటే లేచి నిలబడి ప్రకటిస్తారు కానీ స్వస్థతను అనుభవించలేరు. ఆర్థిక విషయంలో ప్రకటించమంటే ప్రసంగిస్తారు కానీ వారు అనుభవించలేరు. ఎందుకు, మనసులో జ్ఞానం ఉంది కానీ హృదయములో వెలుతురు లేదు. వెలుతురున్నా లోబడి దానికి దాని ప్రకారం చేయడానికి సిద్ధంగా లేరు. ఎప్పుడైతే పేతురు, అయ్యా నాకు ఏమీ అర్థం కావటం లేదు నువ్వు చెప్పేది, అయినను నీ వాక్య ప్రకారం నీ మాట చొప్పున నేను చేస్తానని ఎప్పుడైతే లోబడ్డాడో అప్పుడు ఆయన అద్భుతాన్ని చూశాడు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. చూడండి, అందుకే యేసు ఒక మాట అన్నాడు, నమ్మిన వానికి ఎంతండి, చెప్పండి గట్టిగా, ఏం నమ్మాలి, ఆయన ప్రకటన నమ్మాలి. ఆయన ప్రకటన ఏంటి, ఆయన వాక్యమే. హల్లెలూయా. అనేక మందికి మనస్సుతో అంగీకరించడానికి హృదయములో నిశ్చయతకి తేడా చెప్పలేరు. రెండు కూడా విశ్వాసమే అనుకుంటారు. విశ్వాసం అంటే మనస్సుతో ఏకీభవించడమే కాదు, విశ్వాసం అంటే హృదయములో నిశ్చయత ఏర్పడుట. అంటే ఎప్పుడైతే ఆ నిశ్చయత ఏర్పడుతుందో అప్పుడు ఏమి చేయమంటున్నాడో దేవుడు చేయడను వెనకాడవు. హల్లెలూయా. గమనించండి, అబ్రహాముకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు కుమారుని, ఆయన ద్వారా లోకమంతా కూడా దీవించబడుతుంది. ఆ కుమారుణ్ణే దేవుడు ఏమన్నాడు, నాకు బలిగా ఇవ్వమన్నాడు, దహన బలిగా. అబ్రహాము అనాలజీ అంటే కాదు, లెట్ మీ సీ ఇఫ్ ఐ కెన్ షో యూ దట్ జస్ట్ వన్. హీబ్రూస్కెళ్ళు, ఎయిటీన్ అండ్ నైన్టీన్ చదువు, లెవెన్. చూడండి ఇక్కడ వినండి, అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు,
అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను.
విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించను. చూసారా, అంటే ఆయన మనస్సులో ఆయన హృదయంలో అర్పించేశాడు అప్పుడే, ఎందుకంటే ఇంకా వెనుతిరగడం లేదు.
ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలన అనేది, ఇస్సాకు వలన అనేది నీ సంతానం అనబడును.
ఇస్సాకు ద్వారానే సంతానము, ఆ సీడ్ అనేది పిలువబడ్డది
అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని,
మృతులను సహితము లేపడానికి శక్తిమంతుడు నా దేవుడని
ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి,
ఏక కుమారుని అర్పించి
ఉపమాన రూపముగా
అతనిని
మృతులలో నుండి
మరలా పొందెను. హల్లెలూయా. చూసారా, ఇస్సాకు చనిపోలేదు నిజంగా చూసినట్టు, కానీ అబ్రహాము వెళ్ళినటువంటి అనుభవం గురించి మాట్లాడుతున్నాడు. ఉపమానముగా అప్పుడే అర్పించేశాడు. అంటే నేను నమ్ముతున్నాను దేవా, నిన్ను విశ్వసిస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే ఆ విశ్వాసానికి రుజువు కావాలి. ఆ రుజువు ఏంటి? ఆయన చెప్పింది చేయడం. అందుకే వెనకాడకుండా వెళ్ళి ఆ దహన బలిగా ఆయన ఇవ్వడానికి చేతులు కాళ్ళు కట్టి కత్తిని ఎప్పుడైతే లేపాడో అంటే ఇంక వెనుతిరుగుడ లేదు, ఉపమానముగా అర్పించేశాడు. ఎందుకు? నా దేవుడు తిరిగి ఆయన్ని లేపగలడనే విశ్వాసం. హల్లెలూయా. వినండి జనలారా, వినండి. మనసుతో అంగీకరించడం, మనసుతో ఏకీభవించడం కాదు విశ్వాసం అంటే. హృదయములో నిశ్చయత ఏర్పడడం. నా దేవుడు ఇస్సాకు ద్వారానే ఆ విత్తనాన్ని తీసుకొని ఆ విత్తనము ద్వారా లోకమంతా, అంటే ఏసై గురించి మాట్లాడుతూ, లోకమంతా కూడా దీవించబడుతుంది అని వాగ్దానం ఇచ్చాడు కదా. అది జరగాలంటే ఇస్సాకు ఖచ్చితంగా బ్రతికే ఉండాలి. ఇస్సాకు మరణిస్తే ఆ వాగ్దానం నెరవేర్చబడదు. ఇప్పుడు దేవుడు ఇస్సాకును అర్పించమంటాడు. కాబట్టి దేవుడు కాబట్టి మృతుల్లోంచి కూడా మనిషిని లేపగలడు. కాబట్టి నా కుమారుని నేను దహన బలిగా అర్పించినా నా దేవుడు తిరిగి ఆయన్ని లేపుతాడనే నమ్మకము ఆయన్ని నడిపించింది. హల్లెలూయా. చూసారా, నేను నమ్ముతున్నానండి అంటే సరిపోదు. అనేక మంది ప్రార్థనకు వస్తారు, ప్రార్థన చేస్తారు, నమ్ముతారా మీరు స్వస్థం, నమ్ముతాను ప్రసన్న, నమ్ముతాను అంటారు. గంగిరెద్దువలే, కానీ అది నమ్మకం కాదు, అది విశ్వాసము కూడా కాదు, అది మనసుతో ఏకీభవించడం. విశ్వాసం అంటే హృదయములో నిశ్చయత ఏర్పడుట. అనేక సార్లు నేను ఈ ఉపమానం చెప్పాను, మళ్ళొకసారి చెప్తాను మీకు గుర్తు చేయడానికి దీని తేడా. ఒకసారంట ఒక నది దాటాలి, ఆ దాటడానికి ఒక వైర్ కట్టారు నయాగరా ఫాల్స్ దగ్గర. మన సర్కస్లో తాడు మీద నడుస్తారు కదండి, బ్యాలెన్స్ చేసుకుంటే నడుస్తూ ఉంటారు తెలుసా, చూసారా? ఏమీ లేకుండా ఉట్టిగా కాళ్ళతో ఒక కాలు ముందుకేసి ఇవన్నీ మళ్ళీ ముందుకే ఇలాగ నడవడం, అటువంటి నడిచేటువంటి వ్యక్తి, దాన్ని టైట్ రోప్ వాకింగ్ అంటారు ఇంగ్లీష్లో. ఈ వ్యక్తి నయాగరా ఫాల్స్ కెనేడియన్ బార్డర్ నుంచి అమెరికన్ బార్డర్ వరకు కట్టినటువంటి ఆ తాడు మీద నడవాలి. అనేక మంది జనము ఇక్కడ కూడుకొని ఉన్నారు, అనేక మంది అటు కూడా కూడుకొని ఉన్నారు చూడ్డానికి ఈ యొక్క వింత సంగతి. ఆయన నడిచాడు, చాలా హర్షించారు, చాలా చప్పట్లు కొట్టారు, చాలా సంతోషించారు. అప్పుడు అడిగాడంట ఒక ప్రశ్న, అయ్యా నేను మళ్ళీ తిరిగి నడవగలనని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకంటే అది ఎందుకన్నా జారితే అంతే, మళ్ళీ కనపడ్డా ఆయన, అంత భయంకరమైనటువంటి విషయం అది. ఎంతమంది నమ్ముతున్నారండి నేను అటు నుంచి ఇటు వెళ్ళగలనంటే? అందరూ మేము నమ్ముతున్నామన్నారంట. సరే నాకు ఒక వీల్ బ్యారో ఇవ్వండి అన్నాడంట. వీల్ బ్యారో అంటే కన్స్ట్రక్షన్ సైట్లో ఇటుకలు మోయడానికి ముందు ఒక చక్రం ఉంటుంది అంతే, ఆ బండికి అంత ఇటుకలు వెనేసుకొని ముందుకు నడిపేటువంటి బండి లాంటిది, అది తీసుకొని రమ్మన్నారు. తీస్తే ఆ తాడు మీద పెట్టాడంట. పెట్టి, మీలో ఎంతమంది నమ్ముతున్నారండి నేను ఇటు నుంచి అటు దాటగలను దీంతో అంటే, అందరూ కూడా మేము నమ్ముతున్నాం చప్పట్లు కొట్టి అరుస్తున్నారంట. ఆగమన్నారంట. అందరూ నమ్ముతున్నారంటే నమ్ముతున్నాం. మీరు నిజంగా నమ్ముతున్నట్టయితే మీలో ఎవడు మొదట వచ్చి దీంట్లో కూర్చుంటాడని అడిగాడంట. ఎవడన్నా కదులుతే అడగండి. చూసారా, అది మనసుతో అంగీకరించిన హృదయంలో ఆ నిశ్చయత లేదు. నేను సస్తాను అనుకున్నాడు, అందుకే ఎవడు అడుగు పెట్టలేదు. చూసారా, నిజమైనటువంటి విశ్వాసము అంటే ఏంటి? నేను నమ్ముతున్నానంటే అడుగు వేసి చూపించాలి, క్రియలో కార్యము జరిగించాలి, అప్పుడే అది నిజమైనటువంటి విశ్వాసం. ఆమెన్ చెప్పండి. కాబట్టి ఈ రకమైన విశ్వాసం లేకే అనేక మంది మనసుతో అంగీకరించడమే విశ్వాసమని, తమ ఏదైతే ప్రార్థన చేసి దేవుడి నుంచి కోరుతున్నారో అది పొందలేని స్థితిలో ఉన్నారు. విశ్వాసం అంటే దేవుడు చెప్పినది నమ్మి దాని యందు నిలకడగా ఉండి ఆయన ఏమి చేయమని కోరుతున్నాడో అది చేయుటయే. ఏమన్నాడు ఆ ప్రవక్త వచ్చాడు, అమ్మా నాకు ఒక మంచినీళ్ళు ఇమ్మన్నాడు. మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్తుంటే నాకు రొట్టె అప్పం తెచ్చిమ్మన్నాడు. ఆమె ఏమన్నది, అయ్యా రెండు పుల్లలు ఏరుకోవడానికి వచ్చాను, నా కుమార్ ఇది చివరి ఆహారం, ఇది వండుకొని నేను నా కుమారుడు తిని మరణించడానికి సిద్ధపడుతున్నాం అన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు, భయపడకు అన్నాడు. అనేక సార్లు భయము మనల్ని, భవిష్యత్తు గురించి ఉన్న భయం మనల్ని దేవుని చిత్తము చేయకుండా ఆపేస్తుంది. నా ఫ్యూచర్, నా కెరీర్ అని చెప్పి దేవుని పిలుపున్న వారు కూడా వెనకంజ వేసి దేవునికి లోబడరు. దేవుడు ఏదైనా చేయమంటే కూడా, అమ్మో ఇంత డబ్బు ఇచ్చేస్తే నా బతుకేమవ్వాలి, నేను అలా బ్రతకాలి. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తుంటాడు, ఈ కార్యము చెయ్యు, వారికి ఇంత ఇవ్వు, సంఘంలో ఇంత ఇవ్వు, లేకపోతే ఈ పని చెయ్యు, లేకపోతే వారిని దర్శించు, వారి కొరకు ప్రార్థన చెయ్యు, లేకపోతే వారికి సాక్ష్యం చెప్పు. అమ్మో నేనేం సాక్ష్యం చెప్తాను, నేనేం ప్రార్థన చేస్తాను అని వెనుకంజ వేస్తూ ఉంటాడు. కానీ ఏసై నమ్ముతున్నా, నమ్ముతున్నానండి. మరి నమ్మినట్టయితే ఆయన చెప్పింది చెయ్యాలి. ఆమెన్ చెప్పండి. నిజమైన విశ్వాసం అంటే క్రియ లేకపోతే విశ్వాసం. అందుకేమన్నాడు, క్రియ లేని విశ్వాసము, చెప్పండి గట్టిగా, మృతము. క్రియ లేని విశ్వాసము మృతము. మనందరము కూడా నిజంగా విశ్వాసాన్ని తెలుసుకొని క్రియారూపంలో మనం జీవించగలిగితే మన జీవితాలు వేరుగానే ఉంటాయి. దేవుని నమ్ముట, ఆయన చెప్పింది చేయుట. ఆయన ఏమన్నా, భయపడకమ్మా, ముందుగా నువ్వు వెళ్ళి రొట్టె చేసుకొని నాకు తీసుకురా, నేను తిన్న తర్వాతే మీరు తినాలి, అప్పుడు హల్లెలూయా మీ యొక్క వంటగదిలో లేమి అనేది ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, అందరికీ ఆశీర్వాదం కావాలి, ఆర్థికమైంది, అందరికీ అప్పుల నుంచి విడుదల కావాలి. కానీ పాస్టర్ గారు వచ్చి, అయ్యా విత్తనము విత్తాలని, పాస్టర్ ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతాడండి. చూసారా, నిజంగా మీకు విశ్వాసం ఉంటే మీరేం చేస్తారు, ప్రకటించబడిన వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకారంగా చేసి నమ్ముతారు, అప్పుడు దేవుని యొక్క విడుదల మీరు అనుభవిస్తారు. అంతేకాని ప్రకటించబడిన వాక్యాన్ని విమర్శించి విత్తుతే వ్యర్థం. హలో ఏమన్నాండి, చూసారా, ఇటీవల ఒక గృహాన్ని దర్శించడానికి మాలో ఒక మా పాస్టర్ ఒక ఆయన వెళ్తే వారు చాలా అభ్యంతర పడుతున్నారంట. ఏంటయ్యా, ఏంటి మీ అభ్యంతరం అంటే, పాస్టర్ ఎప్పుడు డబ్బు గురించే మాట్లాడతాడండి అన్నారు. ఆగయ్యా నువ్వు ఇంకెక్కువ మాట్లాడకముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఎన్నిసార్లు వచ్చారు ఆలయానికి, గత 4 వారాల నుంచి 5 వారాల నుంచి క్షమాపణ గురించి బోధించారు, దానికి ముందు ఈ అంశం గురించి బోధించారు, దానికి ముందు ఇంకో అంశం గురించి బోధించారు, మీరు ఎక్కడున్నారు, ఉట్టు డబ్బే అని మాట్లాడుతున్నారు అన్నాడంట. దానికి జవాబు లేదు. చూసారా, విత్తుట కోయుట ఎందుకు మాట్లాడతాము, మీ మేలు నిమిత్తం. దేవుడు ఎందుకు పెట్టాడు మనందరము దీని ద్వారా ఆశీర్వించబడ్డానికి. ఎప్పుడైతే నేను విత్తుతున్నానో దేన్ని బట్టి విత్తుతున్నాను, నా విశ్వాసాన్ని బట్టి విత్తుతున్నాను. అందుకే ఎప్పుడైనా సరే ఇచ్చేటప్పుడు కూడా మన విశ్వాస పరిమాణము చొప్పున ఇవ్వాలి. హల్లెలూయా, దేవుని వాక్యానికి లోబడి ఇవ్వాలి, అప్పుడే మనం దీవెన అనుభవిస్తాం. అంతే తప్ప ఆ బిడ్డ 10 లక్షలు ఇచ్చిందని చెప్పి నేను అప్పు తెచ్చి 10 లక్షలు ఇవ్వడం కాదు. ఆమేన్. నా విశ్వాస పరిమాణము చొప్పున నేను ఇవ్వాలి, అప్పుడు నేను నా విశ్వాస పరిమాణము చొప్పున నేను అనుభవిస్తాను దేవుని యొక్క దీవెన్ను. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చూడండి, అబ్రహాము 12వ అధ్యాయము ఆదికాండం 4వ వచనాలు ఒకసారి చూద్దాం.
యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును.
ఒకటి గమనించండి, ఇక్కడ దేవుడు ఏమన్నా, నేను దీవిస్తాను, నీ పేరు గొప్ప చేస్తాను, అనేక మందికి దీవెనకరంగా చేస్తాను, ఇవన్నీ నేను చేస్తాను, కానీ నువ్వు ఇది చేయాలి అంటాను. నువ్వు నీ గృహాన్ని, నీ ఇంటి వారిని, నీ కుటుంబాన్ని, నీ దేశాన్ని వదిలేయమన్నాను. గమనించండి, ఇక్కడ ప్రకటన చేస్తున్నాడు దేవుడు, అప్పుడే ఉపదేశం కూడిస్తున్నాడు. నువ్వు ఇది చేస్తే ఈ విధంగా దీవించబడతావు, నమ్మినట్టయితే ఏం చేయాలి? లోబడాలి కదండి. నమ్ముతున్నానని చెప్పి అక్కడే ఉంటే అది అవిధేయత. అనేక మంది క్రైస్తవులు మీరు ఏసే నమ్ముతున్నాను కానీ అవిధేయతలో నమ్ముతుంటాం. అవిధేయత ఉంది కాబట్టే మనము ఆయన కృపను ఆయన యొక్క శక్తిని మనం అనుభవించలేని స్థితిలో ఉన్నాం.
థ్యాంక్స్ అగైన్ ఫర్ లిసనింగ్. టు హియర్ మోర్ మెసేజెస్ లైక్ దిస్ వన్, మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ పాడ్కాస్ట్ ఛానల్ ఫర్ పాస్ట్ ఎపిసోడ్స్. ఇఫ్ యు హావ్ బీన్ బ్లెస్డ్ బై ది మెసేజ్ టుడే, కన్సిడర్ రేటింగ్ ఇట్ అండ్ ఈవెన్ షేరింగ్ ఇట్ విత్ ఫ్రెండ్స్. ఫర్ మోర్ కంటెంట్ ఫ్రమ్ ది కింగ్స్ టెంపుల్ ఆర్ టు కనెక్ట్ విత్ us, visit kingstemple.in. Have a blessed day.